అది పర్వాలను విభజించాడు. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం. ఇందులో స్త్రీ పర్వంతో మనకి యుద్ధాలు పూర్తవుతాయి అన్నమాట. యుద్ధ షట్కం పూర్తవుతుంది. ఇప్పుడున్న పర్వము, ఇప్పుడు ప్రారంభమైన పర్వమునకు సౌప్తికము, సుప్తి అనగా నిద్రపోవుట. అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని మనవాడు ఇలా ఇలా నిద్రపోతారు సరే, ఇంటి దగ్గర నిద్ర పట్టకుండా ఇక్కడికి వచ్చి అలాగ నిద్రపోయే పర్వం కనుక దీనికి సౌప్తికము అని పేరు అన్నమాట. నా అదృష్టం మీరు మాత్రం ఫ్రంట్ సీట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిద్రపోవటం లేదనుకోండి. ఇప్పుడు ఈ రాత్రంతా గాఢంగా నిద్రపోతున్న ఘట్టం వర్ణన ఉంటుంది కనుక చీకట్లో అంతా నిద్రకి సంబంధించిన విషయాలు కనుక దీనికి సౌప్తిక పర్వం అని పేరు. ఇప్పుడు వీళ్ళంతా చీకటి పడుతున్నప్పుడు సంధ్యా సమయంలో మర్రి చెట్టు కింద చేరారు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. కృపాచార్యుడికి కృతవర్మకి అలసటతో గాఢంగా నిద్ర వచ్చేసిందిట. అంత తెగలిసిపోయారు కదా యుద్ధాలు చేసి చేసేసి. 18 రోజులు యుద్ధం జరిగింది అప్పటికి. ఇది 18వ రోజు చీకటి పడింది అప్పుడే. అందుకని వాళ్ళు నిద్ర అయ్యారు. కానీ కడుపు రగిలిపోతుంది కనుక కొత్త కొతలాడిపోతూ గురువుగారి పుత్రుడికి మాత్రం అశ్వత్థామకి నిద్ర పట్టడంలా. దుర్యోధనుడు వంటి రారాజు, నా మిత్రుడు, నా ఆత్మీయ మిత్రుడు యుద్ధరంగంలో తుక్కయి చచ్చిపోతాడా? కౌరవ సైన్యం నశిస్తుందా? మా నాన్న తలని దృష్టద్యుమ్నుడు నరుగుతాడా? వాళ్ళని చంపుతాను అని నేను ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుడికి మాటిచ్చాను. దుర్యోధనుడు చచ్చేలోపు చంపడం ఎలాగా? అంత భయంకరమైన పాండవ సైన్యాన్ని, అందున పంచపాండవులలో భీముడు అర్జునుడు చేత రక్షింపబడుతున్నటువంటి సైన్యాన్ని నేను ఒంటరిగా ఎలా యుద్ధం చేసి చంపగలను? వీళ్ళు వస్తే మాత్రం ఏం చేస్తారు? ఎలా? తొందరపడి మాటిచ్చాను, ఈ మాట నిలబెట్టుకోవడం ఎలాగా అని గిజగిజలాడిపోతూ నిద్ర పట్టక కడుపు రగిలిపోతూ ఉండగా, కళ్ళు మండిపోతూ ఉండగా గాఢమైన ఆలోచనలో పడిపోయాడు. క్రమంగా కటిక చీకటి ఆవరించేసింది ఆ ప్రాంతం అంతా. కన్ను పొడుచుకున్నా కానరా అని చీకటి. ఆ చీకట్లో ఇంతలో మిడుగురు పురుగుల వంటి ఒక కాంతి కనబడిందిట. ఎక్కడా చీకట్లో కాంతి అని చూశాడు. అక్కడికి ఒక పక్షి వచ్చింది. అదొక భయంకరమైన గుడ్లగోబ. ఆ గుడ్లగోబ కళ్ళు చీకట్లో మిడుగురు పురుగుల్లాగా, లేక అగ్ని కణాల్లాగా నిప్పుల్లో వెలిగిపోతున్నాయట. చీకట్లో గుడ్లగోబ కళ్ళు అలా కనబడతాయి అన్నమాట. పగటిపూట కనబడవు కానీ రాత్రిపూట దానికి బాగా కనబడుతుంది. అందుకే దానికి దివాంధం అని పేరు. అనగా పగలు దానికి కళ్ళు కనబడవు, దానికి చీకట్లో మాత్రం కళ్ళు బాగా కనబడతాయి. పగటిపూట గుడ్డిదది, రాత్రిపూట మాత్రం ఏం కనపడతాయండి దాని కళ్ళు? అసలు పశువులకు కూడా అంతే. రాత్రిపూట మీరు ఎప్పుడైనా ఎడ్ల బళ్ళు చూడండి, ఎడ్లు వస్తూ ఉంటే ఆ ఎడ్ల కళ్ళల్లో టార్చ్ లైట్ పెడితే లేదా కారు యొక్క ఫోకస్ లైట్ పెడితే అవి మెలమెల మెరిసిపోతాయి. చీకట్లో చూడడానికి పనికొచ్చే కళ్ళు భగవంతుడు పశువులకి, కొన్ని పక్షులకి పెట్టాడు. అందులో గుడ్లగోబ కళ్ళు రాత్రిపూట గాజుగోళ్లలాగా నిప్పుల్లో మెరిసిపోతాయి. ఆ నిప్పు కళ్ళతో వచ్చిందట ఒక గుడ్లగోబ. భయంకరమైన గుడ్లగోబది. అది నిశ్శబ్దంగా వచ్చింది. చూస్తున్నాడు అశ్వత్థామ. రెక్కలు జాగ్రత్తగా పెట్టుకుని హడావిడి చేయకుండా వచ్చి ఆ చెట్టు మీద వాలింది. ఈ చెట్టు మీదకి ఎందుకు వచ్చింది ఈ గుడ్లగోబ అని చూశాడు. ఆ మర్రి చెట్టు మీద దాదాపు 10,000 కాకులు గాఢంగా నిద్రపోతున్నాయి చీకట్లో. ఆ కాకులకి ఇది శత్రువు. అందుకని నిద్రపోతున్న 10,000 కాకుల్ని నిశ్శబ్దంగా మీదబడి చంపడానికి వచ్చిందనమాట అది. వీడు చూస్తూ ఉండగా హఠాత్తుగా లేచింది ఇది. కాకులన్నీ బాగా నిద్రపోతూ ఉండగా ఆ రాత్రిపూట చీకట్లో పాపం కాకులు కనబడదు. ఇక వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోయి కొన్నిటి కంఠముల్ నులుపు, కొన్నిటి కాళ్ళులు ద్రుంచునుగ్రతను, కొన్నిటి పక్షములనరకు, కొన్నిటి పొట్టలు వృత్తు లీలమై, కొన్నిటి నప్పళించుకొని కోలిముకలు నురుమాడు, ఇట్టులన్నిటి అయ్యులూకము రయం వెసగన్ వధించే భూవర. ధృతరాష్ట్ర మహారాజా, ఆ కటిక చీకట్లో హఠాత్తుగా విజృంభించి నిశ్శబ్దంగా వేయబడి కొన్నింటి ముక్కులు నరికేసింది, కొన్నింటి కంఠాలు తెంచేసింది, కొన్ని కాళ్ళు విరగొట్టింది, కొన్నింటి రెక్కలు తెంచేసింది, కొన్నింటి పైబడి వెన్నుపోసు విరిచేసింది. ఈ విధంగా 10,000 కాకుల్ని ఒక్క జాములో, ఒక గంట గంటన్నర కాలంలో మొత్తం ఈ గుడ్లగోబ అశ్వత్థామ చూస్తూ ఉండగా నుగ్గు నుగ్గు చేసి చంపింది. 10,000 కాకుల్ని చంపి పారేసిందండి కేవలం గంట గంటన్నర కాలంలో. ఇది చూచాడు. ఉత్సాహం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది అశ్వత్థామకి. ఆ భగవంతుడు నాకు గొప్ప సూచన చేశాడు. పగటిపూట ఎవడైనా మీద పడుతున్న శత్రువుతో యుద్ధం చేయడం కష్టం. అదే నిద్రపోతూ ఉంటే వాడు ఎంత గొప్పవాడైనా చంపేయచ్చు. ఒక్క గొడ్లగోబ 10,000 కాకుల్ని గంటన్నర కాలంలో నిశ్శేషంగా, నిరవశేషంగా ముక్కులతో పొడి చంపేసింది, నరికి చంపేసింది, తుక్కు తుక్కు చేసింది. బలమైన శత్రువుల్ని నిద్రపోతూ ఉంటే చంపి పారేయరా అని శివుడు ఈ గొడ్లగోబ ద్వారా నాకు సూచన చేశాడు అనుకున్నట్టు వాడు. ಉಪದೇಶ ಕೃತೂನೇನ ಪಕ್ಷಿಣ ಮಮ ಸಂಯುಗೇ ಶತ್ರೂಣಾಂ ಕ್ಷಪಣೇ ಯುಕ್ತ ಪ್ರಾಪ್ತ ಕಾಲಶ್ಚ ಮೇ ಮತಃ. ಭಗವಂತುಡೇ ನಾಕು ಉಪದೇಶಂ ಚೇಸಾಡು. ಸಹಜಂಗಾ ದೇವುಡು ಗುರುವುಲ ದ್ವಾರಾ ಮಂತ್ರೋಪದೇಶಂ ಚೇಸ್ತಾಡು. ಇದು ಕೂಡ ಒಕ ಮಂತ್ರಮೇ, ಒಕ ಓಹ್ ಇಚ್ಚಾಡು ನಾಕು ಈ ಗೊಟ್ಲಕೊಬ್ಬ ನಾ ಗುರುವುಗಾರು. ಈ ಕಾಕುಲ್ಲಾಂಟಿ ಪಾಂಚಾಲೂರು ಅಂದರೆ ತಂಪೇಸ್ತಾರೆ. ಸರಿಗ್ಗಾ ಅಕ್ಕಡ 10,000 ಸೈನಿಕರು ಉಣ್ಣಾರು. ಕಾಲ್ಬಲಂ ಏನುಗುಲು గుర్రాలు ఆ రథాలు పక్కన పెడితే కరెక్ట్గా 10,000 కాల్బలం. ఇక్కడ 10,000 కాకుల్ని ఒక్క గొడ్లగోబ చంపింది. నేను గొడ్లగోబర అయిపోతాను. గోబరై డాబాల్లో పడుకున్నట్టుగా శిబిరాల్లో నిద్రపోతున్న వాళ్ళందరినీ నరికి అవతల బారేస్తాను అనుకుని లేచిపోయి నిద్రపోతున్న కృపాచార్యుడిని కృతవర్మని లేపి ఓ పక్కన దుర్యోధనుడికి మాటిచ్చి వాడి శత్రువులు చంపుతామని ఇక్కడ మీరు నిద్రపోతున్నారా, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది, లేవండి ఈ చీకట్లో బాగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి శత్రువులను చంపేద్దాం. పైగా పాండవ సైనికులు యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు తెచ్చాడు, ఇక మన మీదకు వచ్చే శత్రువులు లేరనే ఉద్దేశంతో కాపలా కూడా పెట్టుకోకుండా దర్జాగా నిద్రపోతున్నారు. వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి శత్రుశేషం అయిపోయింది అనుకున్నారు. ఈ ముగ్గురు వస్తారనే ఊహ లేదు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా శిబిరాల దగ్గర తెగ తినేసి దర్జాగా పడుకున్నారు. ఈ గాఢంగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఎన్నాళ్ళ తర్వాత నిద్రపోతున్నటువంటి వాళ్ళని మీదపడి చంపేద్దాను రండి అంటే కృపాచార్యుడు ముక్కు మీద వేలేసుకుని పరమ పవిత్రమైన విప్రవంశంలో బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ దరిద్ర పని చేయడానికి నా మనస్సు అంగీకరించటం లేదు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇది మహాపాపం, అలిసిపోయి నిద్రపోతున్న వాళ్ళని పసివాళ్ళని చంపకూడదు, ఇప్పటికే అభిమన్యుడిని చంపిన పాపానికి నా శరీరం అంతా కంపించిపోతోంది, మళ్ళీ ఈ కొత్త పాపం ఎందుకు, ఈ పాపం చేసి నరకంలో దూరడం నాకు ఇష్టం లేదనగా నీకు ఇష్టమై నువ్వు కూడా వచ్చావా, సరే సరే మీ సహకారం లేకపోయినా నేను వెళ్ళి వాళ్ళని చంపడమో చావడమో చేస్తాను, ఇప్పుడే బయలుదేరిపోతున్నాను అని హుటాహుటిని రథం ఎక్కి బయలుదేరిపోయాట. వీడు వెళ్ళిపోతే చస్తాడు ఎందుకు వచ్చింది అని కృపాచార్యుడితో పాటు కృతవర్మ తర్వాత ఈ మిగతా వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. అశ్వత్థామ ముందెళ్ళాడు, కొంచెం వెనకగా కృపాచార్యుడును కృతవర్మ రథాల్లో సాయంగా వెళ్ళారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేదు వాళ్ళకి, కానీ మనం ముగ్గురం మొదటి నుంచి కలిసి ఉన్నాం, దుర్యోధనుడికి మాటిచ్చాం, వాడు ఒక్కడు పెడితే ఏమైపోతాడో సాయం చేద్దామని బయలుదేరారు. ఈ ముందుగా వెళ్ళిపోతున్న అశ్వత్థామ కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఆ పాండవ శిబిరం కేసి ఎదురుగుండా భూమ్యాకాశాలు దద్దరిల్లిపోతున్నటువంటి ఆకారంతో ఓ భయంకరమైన భూతం ప్రత్యక్షమైంది. ఏకంగా మహాభూతం అన్నమాట. ఆ భూతం ఎలా ఉందో తెలిసిన ఓరి నాయనో ఎర్రని అగ్నిజ్వాలల వంటి కళ్ళతో ఉన్నది, నల్లని కృష్ణాజనం మెడలో వేసుకున్నది, కృష్ణాజినోత్తర సంగం నాగయజ్ఞోపవీతినం వసానం చర్మవైయాఘ్రం మహారుధిర విశ్రవం దంష్ట్రాకరాళవదనం వ్యాధితాస్యం భయానకం. భయానకమైన భూతం, దాని కాళ్ళు నేల మీద దాకా ఉన్నాయి, తల ఆకాశాన్ని తాకుతోంది, దానికి కళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క కన్ను ఒక భూగోళము సూర్యగోళము అన్నట్టుగా ఉందట, ఆ కళ్ళు గోళాల్లా మెరిసిపోతున్నాయి, మెడలో నల్ల జింక చర్మం ఉన్నది, పెద్ద పాము యజ్ఞోపవీతంగా ఉన్నది, నాగ యజ్ఞోపవీతినం సర్పమును యజ్ఞోపవీతంగా వేసుకున్నాడు, జంధ్యం కింద వేసుకున్నది ఆ భూతం. అప్పుడే చర్మం ఒలిచేస్తే పులికి ఎలా ఉంటుంది చెప్పండి, ఒక పులి ఉంది దాన్ని చంపి అప్పుడే చర్మం ఒలిస్తే తాజాగా పచ్చిగా నెత్తురోడుతూ ఉంటుందా లేదా చర్మం, అలా నెత్తురోడుతున్న పచ్చి చర్మాన్ని నడుముకి వస్త్రంగా కట్టుకున్నది ఆ భూతం. నోట్లోంచి రక్తం కారిపోతోంది, చర్మం నుంచి రక్తం కారిపోతోంది, భీకరమైన ముఖం, ఆ భూతం యొక్క కోరలు బయటకు వచ్చి కనబడుతున్నాయి. అటువంటి భయానకమైన వికృతాకారమైన నల్లనిగా ఉన్న నీలలోహిత వర్ణంతో ఉన్న ఎర్రని జుట్టుతో కూడిన పెద్ద పెద్ద గోళ్లతో 10 చేతులతో 5 ముఖాలతో ఉన్న వింతగా ఉన్న భూతాన్ని చూచి ఒక్క క్షణం వణికిపోయి కూడా నిన్ను ఈ దెబ్బతో చంపేస్తున్నాను అని పాశుపతం తప్ప తక్కిన అస్త్రాలు ఇంచుమించుగా వాడి దగ్గర ఉండవు. పాశుపతం ఈ ప్రపంచంలో ఒక అర్జునుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు, అందుకే అది దక్క తక్కినటువంటి దివ్యాస్త్రాలు ఏమున్నాయో అవన్నీ వేశాట. బ్రహ్మశీర్షం వేశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు, ఆగ్నేయాస్త్రం వేశాడు. ఈ అస్త్రాలన్నీ ఆ భూతం నోరు తెరిచి ఆమ్మని మింగేయడం మొదలుపెట్టిందిట. భయంకరమైన బ్రహ్మశరం వంటి అస్త్రాలు మింగేసింది. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశరం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం అస్త్రాలన్నీ మింగేస్తోంది. వీడు కత్తి విసిరితే కత్తి మింగేసింది, చివరికి ధనుస్సు విసిరితే అది మింగేసింది, దాంతో వణికిపోయాడు. నా మిత్రులు చెప్పారు, మేనమామ కృపాచార్యుడు చెప్పాడు, పాప పని చేస్తున్నావు, పాపానికి వెళ్ళొద్దురానని వినిపించుకోకుండా పాపకార్యానికి సిద్ధపడ్డాను. ఈ పాపాత్ముడికి ఈ భూతం అనే రూపంలో దుర్మృత్యువు భగవంతుడిచ్చాడు అని భయపడిపోయి ఆపదలలోంచి బయటపడడానికి శివోపాసన ఒక్కటే దిక్కనుకుని ఈశ్వర స్థాణు రుద్ర గజ చర్మాంబరధారి వ్యాఘ్ర చర్మాంబరధారి, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను, నీకు మొక్కుకుంటున్నాను, ఈ భూతం గండం నుంచి బయటపడితే నీకు విచిత్రమైన బలి ఇస్తాను, ఆ బలి మామూలు బలి కాదు, సజీవమైన పశువుల్ని నీకు బలిచ్చి నీ పూజ చేస్తాను, రక్షించు ఈశ్వర పరమేశ్వర మహేశ్వర భక్తవ శంకర శంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ కేళన భక్త పాలన అని ప్రార్థించగానే ఆ ఎదురుగుండా ఉన్న భూతం కాస్త శివుడిగా మారిపోయింది. అది భూతం కాదు నిజానికి, ఈశ్వరుడు ఈయన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఒక్క క్షణకాలంలో అశ్వత్థామ తెల్లబోయాడు, నాయన నేను కృష్ణుడు ఒకటే, నువ్వు కృష్ణుడి బంధువులను చంపుతున్నావు, చంపే ముందు ఒక్క క్షణమైనా నిన్ను ఆపడం కృష్ణుడి యొక్క మిత్రుడిగా నా కర్తవ్యం. అయినా నీకు రహస్యం చెబుతున్నాను, ఇది కాలం అనుకూలంగా లేని కాలం, ఇది భయంకర కాలం, మృత్యువు యొక్క కాలం. ఒకనొకప్పుడు భూదేవి ఒక గోరూపం ధరించి కన్నీరు మున్నీరుగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది. బ్రహ్మదేవ, భూలోకంలో పాపాత్ములు పెరిగిపోతున్నారు, రాక్షసులు మహారాజుల రూపంలో పుట్టారు, వీళ్ళ బరువు తట్టుకోలేకపోతున్నాను అని వైకుంఠానికి వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టింది. అప్పుడు నారాయణుడు, కంగారు పడక భూదేవి, ఈ భూమి యొక్క బరువు అంతా తీర్చడానికి ఒక పరమత్రాష్ట్రుడు భూమి మీద పుట్టబోతున్నాడు, కలిపురుషుడు అంశతో దుర్యోధనుడు అనే ఒక దౌర్భాగ్యుడు పుడతాడు, వాడి వల్ల మహారాజులంతా రెండు వర్గాలు అయిపోతారు, ధర్మ సంస్థాపనకు ఒక వర్గం, ధర్మాన్ని నాశనం చేయడానికి ఒక వర్గం, ధర్మ సంస్థాపనకి ధర్మరాజు, ధర్మనాశనానికి దుర్యోధనుడు చెరువువైపు చేరతారు. ఆ కలిపురుషుడి ప్రభావమానని అంతా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. చివరికి కొంతమంది పాంచాలులు మిగులుతారు, వాళ్ళని రాత్రికి రాత్రి అశ్వత్థామ చంపేస్తాడు. తద్వారా భూమి మీద ఒక్కడు కూడా మిగలడంతా మొత్తం వీరులంతా నశించిపోతారు, భూమి యొక్క బరువు తగ్గిపోతుంది అని నారాయణుడు ఒకప్పుడు భూదేవికి వరం ఇచ్చాడు. ఆ వరం వల్లే ఈ యుద్ధం జరిగింది, అంతా నశించారు, ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళని చంపడానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్లే ముందు ఎంత కాదనుకున్నా వాళ్ళు కొంతకాలం కృష్ణుడితో తిరిగారు గనక రక్షించడానికి నేను వచ్చాను, కానీ ఈశ్వర సంకల్పం ఇది గనక మేమంతా వాళ్ళ యొక్క చావుకి వడబడ్డాం గనక వాళ్ళకి కాలం చేరువయ్యింది గనక వాళ్ళు సత్య స్వర్గానికి వెళ్ళాలి గనక నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఇదిగో నా తేజస్సు కత్తి రూపంలో ఇస్తున్నాను, ఈ కత్తితో వాళ్ళని నరికి పారేసి ఇక నీకు తిరిగి ఉండదు అని ఖడ్గమిచ్చి ప్రళయకాలంలో భూతాల రూపంలో లోకాలని నాశనం చేసే ఈశ్వరుడు తన భూత తేజస్సు రుద్ర తేజస్సు అశ్వత్థామలో ప్రవేశపెట్టాడు. దాంతో అశ్వత్థామలో ఉన్న నీరసం పోయింది, ఉత్సాహం వచ్చింది, బలం వచ్చింది. ఇప్పుడు అశ్వత్థామ మరొక రుద్రుడిలో ఉన్నాడు, రుద్రుడిచ్చిన కత్తి పుచ్చుకున్నాడు. అంటే కాలం యొక్క ప్రభావం అది, భగవత్ సంకల్పం అలా ఉన్నది. నిజానికి వీళ్ళంతా చంపేవాళ్ళంతా వేరే వాళ్ళు ఉన్నా ఈ చంపేది చచ్చేది అంతా నేనేనని కృష్ణుడు భగవద్గీతలో చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళ యొక్క చావు అలా నిర్ణయింపబడి ఉండడం వల్ల అశ్వత్థామకి ఈ దుర్బుద్ధి పుట్టిందనమాట. వెంటనే అశ్వత్థామ ఈశ్వరుడికి నమస్కరించి ఆయన ఇచ్చిన కత్తి పుచ్చుకుని, నీకు బలిస్తానన్నారు కదా, చూసుకో ఈ పాంచాలుర్ని వారి సైనికుల్ని వారి ఏనుగుల్ని గుర్రాలని ఈ సజీవమైన పశువులన్నింటినీ నీకు యజ్ఞంలో బలి కింది ఇచ్చేస్తున్నాను అని మహావేగంగా వెళ్ళిపోయాట. ఇదంతా వింటున్నాడు కదా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు. అశ్వత్థామకి అంత కత్తి శివుడిచ్చినప్పుడు ఈ కృపాచార్యుడును కృతవర్మ వదిలేసి వెళ్ళిపోలేదు కదా, మాకెందుకని, వాళ్ళు కూడా సాయం చేస్తే ఎంత బాగుండన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడా, వాళ్ళు సాయానికి వెళ్ళారులే, నీ కొడుకుకి ఎంత లక్షణాలు ఉన్నాయో ఈ ప్రస్తుతము ఈ కృపాచార్యుడికి కృతవర్మకి అశ్వత్థామకి ఆ రాక్షస లక్షణాలు వచ్చాయి అని జాగ్రత్తగా విను మధ్యలో ప్రశ్నించక. ఇక వెళ్ళి శిబిరం మీద పడ్డాడు అశ్వత్థామ. మొట్టమొదటగా దృష్టజ్యుమ్నుడు పడుకున్న శిబిరం మీదకి వెళ్ళాడు. దృష్టజ్యుమ్నుడు నిద్రపోతూ ఉంటే నడ్డి మీద తన్నుదన్నాడు. తన్నగానే ఆయన లేచాడు, కానీ అప్పటికే నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు కదండి, లేవలేకపోతున్నట్ట. గాఢంగా అలిసిపోయి తిండి తిని దర్జాగా నిద్రపోతున్నారు. అందుకని ఆ గాఢ నిద్రలోంచి మెలకు తెచ్చుకోలేకపోయాడు. వాడు లేచేలోపే ఎప్పుడు కూడా శత్రువు ఉంటే బాగా లేచాడంటే విజృంభిస్తాడు. అందుకని ఆ నిద్రలో ఉండగానే కొంచెం కొంచెం ఆవు నుంచి లేచేలోపే మెడ మీద నడ్డి మీద మర్మావయవాల్లోనూ తన్ని కొళ్ళ పొడిచి 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 జుట్టు పుట్టుకుని ఈడ్చి నేల మీద పారేసి మెడ మీద ఒక తొక్కు తొక్కేశాడు. దాంతో తట్టుకోలేక కింద పడిపోయి, గురుపుత్ర ఇంక నేను లేవలేను, తొందరగా కత్తితో తల నరికి ఈ దెబ్బలు తట్టుకోలేనన్నట్ట. ఎరా అంత తేలిగ్గా చంపుతా అంటారా నిన్ను, మా నాన్న తల నరుగుతా ఉట్రా అని మూతి మీద కొట్టి, కొట్టకూడని చోట కొట్టి, నోటితో పలకలేని కొన్ని స్థానాల్లో కాళ్లతో తన్ని 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 పచ్చడి చేసి చివరికి ఈ ధనుసుకున్న అల్లితాడు మెడకేసి గట్టిగా ఉరేసి చంపేశాడు. ఈ విధంగా పశువుని చంపినట్టుగా చంపేసి ఈశ్వరం మొదటి బలి అని అక్కడి నుంచి విజృంభించాడు. ఈ పక్కనున్న శిబిరాల్లో వాళ్ళు అల్లకల్లోలానికి లేచిపోయారట. లేచిపోయి ఏదో భూతం వచ్చింది, ఏదో భూతం వచ్చిందని భయపడి ఆ తర్వాత కాసేపటికి భూతం కాదు గురుపుత్రుడు అశ్వత్థామన్నారట. దాంతో శిబిరాలలో ఎవరికి వాళ్ళు లేచిపోయారు. కత్తులు కటాలు బుచ్చుకు మీదకు పడ్డారు. ఇక మీద పడిన వాడిని పడినట్టే ఈశ్వరుడి ఇచ్చిన కత్తి ఉంది కదా, దాంతో మీదపడి వాళ్ళ తలకాయలు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు, పేగులు లాగేశాడు, పెదవులు విరగొట్టేశాడు, నాలుకలు పీకేశాడు. ఆ రక్తం మీద పడే కొద్ది నోట్లో గడిపోతూ ఉంటే ఇంకా విజృంభించట. ఆ రక్తం మొహం అంతా పడిపోయి రాక్షసుడైపోయాడు అశ్వత్థామ. 10,000 మంది సైనికుల్ని దడ 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 నరుక్కుంటూ పోయాడు. ఆ మధ్యలో కొన్ని ఏనుగులు గుంపులు కనబడ్డాయి. 700 ఏనుగులు మిగిలేగా కసిగా వాటి మీద పడ్డాడు. వాటి దంతాలు విరగొట్టేశాడు, తొండాలు నరికేశాడు, కాళ్ళు నరికేశాడు, వాటిని నుగ్గు నూతు చేసేశాడు. ఆ తర్వాత గుర్రాల మీద పడ్డాడు. 5,000 గుర్రాలని ధ్వంసం చేసి పారేశాడు, రథాలు విరగొట్టేశాడు. పిచ్చెక్కిపోతుంది రక్తం మీద పడే కొద్ది ఇంకా 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 రెచ్చిపోతున్నాడు, అలసటలేదు. ఆ తర్వాత ద్రౌపది కన్న కొడుకుల మీద 5 మీదకి వెళ్ళాడు. ఉప పాండవులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నరికి పారేశాడు. ఆ తర్వాత శిఖండిని చంపి పారేశాడు. ఖండిస్తూ ఉంటే ఈ జనాలు చచ్చిపోయి హడిలిపోయి బయటికి పరిగెడుతూ అయ్యబాబోయ్ వీడెవడో రాక్షసుడైపోయాడు చంపుతున్నాడు, బతికుంటే బత్సలాకు తిని బతకచ్చు, పద్మాగర్ గారి పురాణం అయ్యాక పెట్టే ఆ పులిహార తిని బతకచ్చు అని పరుక్కు పరుగును అటొచ్చారట. వస్తూ ఉంటే ఈ శిబిరం బయట కృపాచార్యుడు కృతవర్మ ఉన్నారుగా, ఆ పారిపోతున్న వాళ్ళని చంపేయడం మొదలుపెట్టారట. వాళ్ళంతా ఏడుస్తూ మేము చచ్చిపోతున్నాం, గురుపుత్రుడు చంపుతున్నాడు, మీరు చంపకుండా రక్షించండి అంటే రక్షించండి శరణు కరుణించండి అన్న వాళ్ళని ఎప్పుడూ రక్షించేవాడే కృపాచార్యుడు. కానీ ఇప్పుడు పిశాచం పట్టేసింది, కాలపురుషుడు వాళ్ళని ఆవహించట. దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపేయడమే పని, అసలు ఇంకా రక్షించడం అనే పదం లేదట. ఈ విధంగా కంటికి కనబడిన వాళ్ళందరినీ లోపల వాడు బయట వీళ్ళు కలిసి నుగ్గును వచ్చేసారు. పాండవ శిబిరంలో మానవ మాత్రుడు లేకుండా చేసేశారు. దూరంగా ఉన్న రథసారథులు కొన్ని రథములు మిగిలేటవాడు దూరంగా ఉండడం వల్ల తక్కిన వాళ్ళందరినీ చంపేసి ఇంకా కాసేపటికి తెల్లవారుతుందనగా అశ్వత్థామ లోపల నుంచి బయటకు వచ్చేట. అప్పుడు వాడిని చూడాలి, ముద్దలు ముద్దల కిందన్న మాంసాలు నెత్తురుతో శరీరం అంతా భయంకరంగా ఉన్నాడు వాడు. పట్టపగలు తిరిగేటటువంటి పిశాచాలు కూడా ఆ వాడిని చూస్తే హడిలిపోతాయి. పంచభూతాలు భూతప్రేత పిశాచాలకు కూడా ఓడుకొచ్చే శరీరంతో ఉన్నాడు వాడు. ఆ రూపాన్ని చూచి కృపాచార్యుడే ఆశ్చర్యపోయాడు. ఎవరు వస్తున్నది అనగానే నేనే మామయ్య అన్నట్ట. నాయన పిశాచం కాదు కదా, ఇదేమి రూపం రా అంటే మీ ఇద్దరి యొక్క అనుగ్రహంతో లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేశాను. పాండవులు మాత్రం దొరకలేదు, సాత్యకి దొరకలేదు, కృష్ణుడు దొరకలేదు. ఆ కృష్ణుడిని అర్జునుడిని చంపినప్పుడు కదా కసి తీరేది. ఈ కృష్ణుడు మాయావి, మన బారిన పడకుండా వీళ్ళని దాచేసినట్టున్నాడు. అయితే నెల్లే మనం ముందు వెడదాం, రండి చచ్చేలోపు దుర్యోధనుడికి చెబుదాం అని వీళ్ళని వెంట పెట్టుకుపోయి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాట. అప్పుడు దుర్యోధనుడు అని మూలుగుతున్నాడు. అప్పుడప్పుడు ఒక ఆవిడ మూలుగుతూ ఉండదు అండి పురాణం మధ్యలో, ఆవిడ మూలిగినట్టే ఈ పాపం దుర్యోధనుడు పోయే కాలం వచ్చి మూలుగుతున్నాడు. ఇక పోయే ముందు దగ్గరికి వెళ్ళి దుర్యోధన దుర్యోధన చచ్చిపోలేదు కదా అనగానే అతి కష్టం మీద కళ్ళు విప్పి, గురుపుత్ర పిశాచాకారంలో ఉన్న నువ్వు గురుపుత్రుడివేనా అన్నట్ట. అంటే ఈ మొండి ప్రాణం ఇంకా బతికే ఉంది. మిత్రమా, నీ చెవులకి పండుగ కలిగించే మాట చెబుతున్నాను విను. ఇదిగో ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. ఓహో గంతులేయటానికి కాళ్ళు లేవు కదూ, అయితేనే నీ మనస్సు ఎగిరి గంతులేస్తుంది. నేను వెళ్ళాను, రాత్రికి రాత్రి విజృంభించాను, బతికొండగా లేకపోయా పగటిపూట అయితే యుద్ధంలో వాళ్ళని చంపలేను కనుక నిద్రపోతున్న వాళ్ళని చంపేశాను. ముందు మా నాన్నని చంపిన, ద్రోణాచార్యుడిని చంపిన, దృష్టజ్యుమ్నుడిని నరికేశాను, నువ్వు చావగానే స్వర్గానికి వెడతావు, స్వర్గానికి వెళ్ళగానే ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పితృఘాతకుడైనటువంటి దృష్టజ్యుమ్నుడి తల నరికి చంపాడని చెప్పు, ఆ తర్వాత భీష్ముడిని చంపిన శిఖండిని చంపేశానని చెప్పు. అక్కడితో ఆగానా, పంచపాండవుల కొడుకుల్ని ఉప పాండవులు చంపేశాను, పాంచాలూరు అందరినీ చంపేశాను, అక్కడ మిగలకుండా అందరినీ ఓచముట్టుగా నరికి పారేశాను, నిశ్శేషంగా పాండవ శిబిరాన్ని చేశాను. ఈ మిత్రులిద్దరి సహకారంతో అక్కడ ఏనుగులు లేకుండా, గుర్రాలు లేకుండా, సైనికులు లేకుండా, పాండవులకి బంధువులు అన్నవాళ్ళు లేకుండా చేసేశాను. ఒక్క పంచపాండవులు సాత్యకి మాత్రం కృష్ణుడితో కలిసి తప్పించుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? పోతే పోయారు లేవయ్యా, ఎవళ్ళు లేని, పిల్లలు లేని, బంధువులు లేని, భావమరుదులు లేని రాజ్యాన్ని వాళ్ళు మాత్రం ఏలుకుంటారు. ఇప్పుడు నీకు ఆనందం కలిగిందనగానే వాడు హుషారుగా కళ్ళు గిరగిరా తిప్పి మిత్రమా, అప్పటిదాకా చచ్చిపోతున్నట్టు మాట్లాడిన వాడికి ఎంత ఉత్సాహం వచ్చిందో, ఇది గ్లూకోజ్ అయిందనమాట. దౌర్భాగ్యం, నా కర్ణుని నా మిత్రుడు అనుకున్నాను, వాడేదో నాకు ఉపకారం చేస్తారనుకున్నాను, వాడు నాకేనాడు ఉపకారం చేయలేకపోయాడు. పాండవుల్లో ఒక్కళ్ళని ఏం చేయలేకపోయాడు. ఎంతో గొప్పవాడు అనుకున్న ద్రోణాచార్యుడు నాకు ఉపకారం చేయలేకపోయాడు. గురువుగారు ఏమీ చేయలేకపోయారు. భూరిశ్రవుడు ఉపకారం చేయలేకపోయాడు. సోమదత్తుడు ఉపకారం చేయలేకపోయాడు. బాహ్లికుడు ఉపకారం చేయలేకపోయాడు. భగదత్తుడు కూడా నాకు మేలు చేయలేకపోయాడు. కానీ గురుపుత్ర, నువ్వు ఇవాళ నా రుణం తీర్చుకున్నావు, మొత్తం అందరినీ చంపావు. ఇంకా పాండవులు ఎవరూ లేకుండా బతికితే మాత్రం వాళ్ళకి ఏం లాభం? రోజు కొడుకులు పోయారని ఏడుస్తూ బతుకుతారు. పానీ పీనుగుల్లాంటి ఈ సైన్యాలు లేనటువంటి భూమిని, భూమి ఇప్పుడు ప్రస్తుతం పీనుగులాంటిది, పీనుగైపోయిన భూమిని వాళ్ళు ఏలుకుని ఏం ఆనందం పడతారు, ఏమి రాజ్యభోగాలు అనుభవిస్తారు. అమ్మయ్యా, ఇక ఈ పూట నేను సంతోషంగా చచ్చిపోతున్నాను, పునర్దర్శనంబు త్రిదివంబునయ్యడుగాక, ఇక మనంతా స్వర్గంలో కలుసుకుందాం అని టక్కర ప్రాణం విడిచిపెట్టేశాడు. చివరి క్షణంలో శత్రువులు తెచ్చారనే వార్త విని ఆనందంగా చచ్చిపోయాడు వాడు. అప్పుడు కాసేపు అశ్వత్థామ ఏడ్చి, మీరు ఎక్కడికన్నా పోండి, పొద్దున్నే పాండవులకి తెలిస్తే ప్రమాదం, ఇక ఎవరికీ కనపడకుండా రహస్యంగా నేను తపస్సుకు పోతాను అని స్నానం చేసి వేదవ్యాస మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి ఒళ్ళంత విభూతి పూసుకుని రుద్రాక్ష పిల్లిలాగా ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుని జపం చేయడం మొదలుపెట్టేట. కత్తి మాయమైపోయింది, వాడి శక్తి కూడా మళ్ళీ యథాప్రకారం అయిపోయింది. ఈ తక్కినిద్దరూ వెళ్ళి స్నానం చేసి వాడికి భయం కలిగింది. ఇప్పుడు ఎంత పాపం చేశాం, అసలు నిద్రపోతున్న వాళ్ళని మాట వరసకు కూడా ఎవరూ చంపకూడదంటారే, అటువంటిది చిన్నపిల్లల్ని చంపేశాం, ఉప పాండవులు చంపేశాం, బయటకు వచ్చి కాళ్ళ మీద పడిన వాళ్ళని చంపాం, ఇంత పిశాచాలం అయిపోయామేమిటి అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడిది విని, సంజయ ఎంత గొప్ప మాట చెప్పావు, ఈ అశ్వత్థామ ఈ పని ఎప్పుడో చేసి ఉంటే దుర్యోధనుడు బ్రతికుండేవాడు కదా, ఇలా ఎంతమందిని చంపి ఎంత ఉపకారం చేశాడయ్యా, ఇంతవరకు ఎవరూ చేయలేరు ఉపకారం చేశాడు, ఈ పని ఎప్పుడో చేయొచ్చు కదా అంటే నీ మొహంలో ఉంది, అక్కడ పాండవులు లేరు కాబట్టి వాడు ఆ పని చేయగలిగాడు, అక్కడ ఏ అర్జునుడో కృష్ణుడో ఉంటే వీడు కాదు కదా, వీడిని పుట్టించిన బ్రహ్మ కూడా పని చేయలేడు, పైగా ఇది రహస్యంగా చీకట్లో చేసిన పని, నువ్వు ఇలాంటి పనులు మొదటి నుంచి చేయాలని కోరుకున్నావు, అందుకే నీ కొడుకులు అలా దుర్మరణం పాలయ్యారు, అంటే వీడి బుద్ధి ఇప్పుడు బయటపడుతుంది అనమాట, ఈ పని ఎప్పుడో చేస్తే నా కొడుకు బతికేవాడు కదా అంటాడు వాడు. ఇదంతా నీ కొడుకు ఘనతో లేక అశ్వత్థామ ఘనతో అనుకోకు, ఇది రుద్ర ప్రభావం, అది కూడా పాండవులు లేకపోతేనే ఈ పని ఎవరైనా చేయగలరు, వారు ఉండగా అక్కడికి అడుగు పెట్టడం ఎవరి వల్ల కాదు, వాళ్ళు ఉండుంటే శిబిరంలో ఒక్కడు కూడా తెచ్చేవాడు కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, సూర్యోదయం అయ్యిందా క్రమంగా. దృష్టజ్యుమునిని సారథి రథసారథి దూరంగా ఉన్నాడు, దాక్కుని ఇదంతా చూస్తున్నాడు. అతడు తెల్లవారగానే రథం తోలుకుంటూ మహావేగంగా ఓఘవతి నదీ తీరంలో ఉన్న ధర్మరాజు గారి పాదాల మీద పడి, మహాప్రభు అనర్థం జరిగిపోయింది, రాత్రికి రాత్రి అశ్వత్థామ అందరినీ చంపేశాడని జరిగిందంతా చెప్పాట. ఇంకా ధర్మరాజు గారు గుండెలు బాదుకుని ఏడ్చాడు పరమ దుఃఖం. అప్పుడు పక్కనే ఉన్న ద్రౌపది పరుగు పరుగునొచ్చి, భీమసేన నీ పరాక్రమం వల్లే మేము ఎప్పటికప్పుడు విజయం పొందాం, నువ్వు మహానుభావుడివి, ఆనాడు లక్క ఇంట్లో తగలబడకుండా వీళ్ళందరినీ రక్షించావని విన్నాను, నన్ను కీచకుడి బారిని పడకుండా కాపాడావు, దుర్యోధనాదుల్ని వధించావు, ఇప్పుడు నేను నీ పాదాలంటే ఒక శపథం చేస్తున్నాను, నువ్వేం చేస్తావో అశ్వత్థామని చంపు, లేదా వాడిని బంధించి నా కాళ్ళ మీద బారి, అశ్వత్థామని చంపకుండా వస్తే నేను ప్రాయోపవేశం చేస్తాను, లేదా అగ్నిలో దూకి చచ్చిపోతాను, వెళ్ళనగానే పళ్ళు పటపట కొరికినటువంటి భీముడు ఆ దుర్మార్గుని చంపి వస్తాను, నీకు ఆనందం కలిగిస్తాను ద్రౌపది అని నకులుడికే చూసి, నకుల నీకు గుర్రాలు చక్కగా నడపడం వచ్చు, మంచి రథం సిద్ధం చేసి ఆ రథాన్ని తోలు, అందులో నేను ఎక్కుతానన్నట్ట. వెంటనే నకులుడు నాలుగు అద్భుతమైన గుర్రములు పుంచిన రథం సిద్ధం చేశాడు, అందులో భీముడు ఎక్కి నకులుడు రథం తోలుతూ ఉండగా అశ్వత్థామ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ పోయాడు. కొంతమంది దారులు అన్నారు, ఇప్పుడే మేము చూసామండి, ప్రొద్దుటే స్నానం చేసి వేదవ్యాస మహర్షి ఈ సమంత పంచకానికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్నాడు, ఆ సమయంలో వ్యాసుడు ఆ ఆశ్రమంలో ఉన్నాడు, వ్యాసుడికి చాలా ఆశ్రమాలు ఉన్నాయండి, అందులో అదొక బ్రాంచ్ అనమాట. మరి మన శృంగేరి పీఠాలు బోర్డు లేవు, అలాగే వేదవ్యాస మహర్షికి కూడా చక్కగా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, మహానుభావులు ఎన్నో ఋషులు ఇలా బ్రాంచీలు పెట్టి తద్వారా ప్రజలకి ధర్మబోధ చేస్తారు. వ్యాసుడు కూడా సమంత పంచకానికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నట్ట. ఆ ఆశ్రమానికి అశ్వత్థామ వెళ్ళాడనగానే భీముడు అటువైపు రథం తోలాడు. ఈలోపు కృష్ణుడు అన్నాడు, ఈ ద్రౌపది ఏమో తొందరపడిపోయింది, ఈ భీముడేమో వెనక ముందు చూడకుండా అశ్వత్థామ మీదకి వెళ్ళాడు. అశ్వత్థామ దేహబలం కంటే కొన్ని విచిత్రమైన శక్తులు కలిగినవాడు, ఏదో యుద్ధంలో మల్లుణ్ణి అయితే, ఓ సింహాన్ని అయితే, ఏనుగునైతే భీముడు తుక్కు కింద చేసి చంపుతాడు. కానీ అశ్వత్థామ అలా సింహమో ఏనుగో కసుమా, వాడి దగ్గర అత్యంత ప్రమాదకరమైన కొన్ని శక్తులు ఉన్నాయి, అవి పాంచాలికి తెలియదు. ఆవిడ తొందరపడింది, ఈయన తొందరపడ్డాడు. మీకు ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను వినండి అని ధర్మరాజుకి, పక్కనున్న అర్జునుడికి, సహదేవుడికి, పాంచాలికి ఒక రహస్యం చెప్పాడు. చాలా కాలం క్రితం జరిగిన గొప్ప గొడవది. ఒకప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడి మీద ఉన్న అభిమానంతో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వని ఒక అస్త్రాన్ని, బ్రహ్మశరం అనే అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడికి తపశ్శక్తి ఉన్నది, శాంతం ఉన్నది, ఇంద్రియ నిగ్రహం ఉన్నది. అందుకని అర్జునుడికి బ్రహ్మశరం అనే అస్త్రం ఇచ్చాట. ఆ తర్వాత అశ్వత్థామ వెళ్ళి, నాన్న మొదటి నుంచి నీకు అర్జునుడి మీద పక్షపాతం, కొడుకు నేను నాకు ఇవ్వకుండా వాడికే ఇచ్చేవేమిటి అస్త్రం అంటే, ఒరే అర్జునుడి దగ్గర శాంతం ఉన్నది, నువ్వు దుందుడుకు మనిషివి, క్రూరుడివి, వెనక ముందు చూడవు, నీ దగ్గర ఇంద్రియ నిగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి బ్రహ్మశరం ఇస్తే ప్రమాదం అన్నట్ట, నేను నిగ్రహంగా ఉంటానన్నట్ట. అయితే ఒట్టి అంటే ఒట్టు వేశాట. ఏమని ఒట్టేశాడు, అంత తేలికగా ఈ బ్రహ్మశరాన్ని ఎవరి మీద వెయ్యను, రాముడిలాగే నేను కూడా వెయ్యనని మాటిచ్చాడు. మాటిచ్చాక ద్రోణాచార్యుడు, ఎత్తదాచష్ట పుత్రాయ ద్రోణ పరపురంజయః అస్త్రం బ్రహ్మశిరో నామద్రహేతి పృథివీమపి. అప్పుడు ద్రోణాచార్యుడు కొడుక్కి బ్రహ్మశీర్షం అనే అస్త్రం ఇచ్చాడు. ఇచ్చి, ఇది బ్రహ్మశరం, అత్యంత ప్రమాదకరమైనది, ఇది వేసామంటే భూమిని దగ్ధం చేస్తుంది, లేదా శత్రువుల గర్భాలు కూడా నాశనం చేస్తుంది, చాలా ప్రమాదం, వెనక్కి తీసుకునే శక్తి లేనివాడు వెయ్యడం ప్రమాదం, వెయ్యొద్దని ఒట్టేయించుకున్నట్ట. అలాగే అన్నాడు అశ్వత్థామ. తీరా అస్త్రం ఇచ్చాక ఎందుకు మళ్ళీ ద్రోణాచార్యుడికి అనుమానం వచ్చింది, ఈ దౌర్భాగ్యుడు ఎవడమాట వినడు, వీడికి ఇంద్రియ నిగ్రహం లేదు అన్నట్ట పక్కనున్న వాళ్ళతో. అది విన్న అశ్వత్థామ చిన్నబుచ్చుకుని, నువ్వెప్పుడు అంతే అర్జునుడి దగ్గర గొప్పతనం ఉంది, నా దగ్గర లేదంటావు అన్నట్ట. అది గడిచిపోయిన కొంతకాలం తర్వాత అశ్వత్థామ ఒకసారి ద్వారకా నగరానికి ఒంటరిగా వచ్చాడు. వచ్చి నా దగ్గర ఉండి నేను చేస్తున్నటువంటి ఉపచారాలు స్వీకరించాడు. నాకు అతిథిగా సంవత్సర కాలం భోగాలు అనుభవించాడు. మంచి భవనం ఇచ్చాను వాడికి, రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టడానికి రకరకాల ఏర్పాట్లు చేశాను. అలా కొంతకాలం పాటు, ఏడాది పాటు ద్వారకా నగరంలో ఉండి ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. కృష్ణ, నేను నీ మిత్రుణ్ణి, నాకు ఒక వరం ఇస్తావా అన్నట్ట. ఏమిటి గురుపుత్ర అన్నాడు కృష్ణుడు. నీ దగ్గర సుదర్శనం అనే ఒక చక్రం ఉందిటి కదా, ఆ చక్రం నకి అన్నాడు. కృష్ణుడు తెల్లబోయి, సర్లే నువ్వు అడిగావు కాబట్టి ఇస్తానంటాను, ఇది వేలారా అని కృష్ణుడు అతన్ని తీసుకెళ్ళి, ఇది నా ఆయుధ శాల, ఇది నా ఆయుధాగారం, ఈ ఆయుధాలు ఇందులోనే ఉంటాయి, ఇందులో సుదర్శనం అనే చక్రం, కౌమోదకి అనే గద, పాంచజన్యం అనే శంఖం, శారంగం అనే కోదండం, సునందం అనే ఖడ్గం, ఇవన్నీ ఉంటాయి. ఇందులో నీకేం కావాలంటే, ఉట్టినే ఇవ్వక్కర్లేదు కానీ మా నాన్న నాకు బ్రహ్మశరం అని ఒక అస్త్రం ఇచ్చాడు, ఈ అస్త్రం ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలిగే అస్త్రం, ఆ అస్త్రం నీకు ఇచ్చేస్తాను, ఆ అస్త్రం నీకు ఇచ్చి చక్రం నేను తీసుకుంటాను. నీ దగ్గర ఉట్టినే చక్రం తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే నీ చక్రం ఈ బ్రహ్మశరం అనే అస్త్రం కంటే గొప్పదని మా నాన్న చెప్పాడు. ప్రపంచంలో ఇంకా ఏ అస్త్రము కూడా నీ సుదర్శన చక్రమునకు సాటి రావట, అందుకని అస్త్రం కంటే చక్రం గొప్పదని నేను ఆ చక్రం అడగడానికి వచ్చాను. నా అస్త్రం నీకు ఇస్తాను, చక్రం నాకు ఇయ్యి అంటే, నీ అస్త్రం నాకు అక్కర్లేదు రావయ్యా, బ్రహ్మశరం నాకు తెలుసు, నువ్వు గురువుగారు అబ్బాయి గారికి అడిగాను చక్రం తీసుకో అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, అదేంటో అంత తేలిగ్గా నీ దగ్గర యాచన చేస్తానా, విను అగస్త్యుడు మా తండ్రి వినుత తపము పేరు మీకెంతయునాత్మలో ప్రీతి పొంగి బ్రహ్మశరమును దివ్యాస్తరత్నమసగి నగ్గురుండు నాకిచ్చిన చాదరమున. ఈ బ్రహ్మశరం అనే అస్త్రం ఒకనొకప్పుడు మహానుభావుడైన అగస్త్యుడు మా నాన్న తపస్సుకు మెచ్చుకునిచ్చాడు. అగస్త్యుడిచ్చిన అస్త్రాన్ని మహాత్ముడు మా తండ్రి ద్రోణాచార్యుడు నాకు అర్జునుడికి ఇచ్చాడు. అస్త్రం నీకు వద్దా అంటే, నాకు ఏ అస్త్రములు వద్దు, నువ్వు అడిగావు, నీ కోరిక తీర్చాలి, తీసుకో చక్రం అన్నట్ట. వెంటనే ఆ మూర్ఖుడు, ఇక్కడ మూఢుడు అన్నాడు కృష్ణుడు. ఎడంచేత్తో చక్రం ఇలా ఎత్తబోయట, ఆ చక్రం ఎడంచేత్తో ఎత్తితే లేస్తుంది, ఆ సుదర్శన చక్రం ఎంత గింజుకున్నా కదలలేదు. అబ్బా ఈ చక్రం ఎంత బరువు ఉంటుందే, ఏదో నా ధనుస్సులాగా, నా బ్రహ్మశరం అనే బాణంలాగా ఉంటుందనుకున్నాను అని కుడి చేత్తో ఎత్తబోయాడు, అయినా కదలలేదు. రెండు చేతులు పెట్టి ఉమ్మని ఎత్తబోయట, ఎంత గింజుకున్నా ఆ చక్రం కదలలా. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలిసిన, నేను రుక్మిణీదేవితో కలిసి 12 ఏళ్ళు హిమాలయ పర్వతంలో తపస్సు చేసి ఈ చక్రాన్ని ఎత్తాను, అసలు నేను నారాయణుణ్ణి, నా చక్రమే, నా చక్రమైన మనిషిగా పుట్టాను కనుక తపస్సు చేస్తే కానీ ఈ చక్రం ఎవరు ఎత్తలేరని లోకానికి చెప్పడానికి 12 రుక్మిణితో తపస్సు చేసి ఈ చక్రం తెచ్చుకున్నాను. ఈ చక్రాన్ని ఈ ప్రపంచములో నేను తప్ప మరెవరూ ఎత్తలేరు. నాకెంతో ఆత్మీయుడు, నా శరీరంలో సగం ఎవరు, అర్జునుడు. ఆ అర్జునుడు కూడా ఒక్కనాడు ఈ చక్రం నన్ను అడగలేదు. ఇంకా సాక్షాత్తు పరమాత్మస్వరూపుడైన మా అన్న బలరాముడు కాని నా తమ్ముడు, సాత్యకి కాని నా కుమారుడు, ప్రద్యుమ్నుడు కాని, సాంబుడు కాని, యాదవ వీరుడు కాని ఎవరూ ఈ చక్రం అడగలేదు. ఈ చక్రాన్ని ఇంతవరకు అడగలేదు, నీ చక్రముడివైన నువ్వు మాత్రం అడిగావు. గురుపుత్ర, ఇంతకీ చక్రం నా దగ్గర నుంచి అడిగి పుచ్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావంటే, కృష్ణ నాకు నువ్వంటే కసి, నిన్ను ఎలాగైనా చంపాలి. నిన్ను చంపడానికి నీ దగ్గర చక్రం ఉన్నంత వరకు నిన్ను చంపలేము, కాబట్టి నీ చక్రం లాక్కుని నా బ్రహ్మశరణ్ నీకు ఇచ్చి ఆ తర్వాత యుద్ధానికి పిలిచి ఈ చక్రంతో నిన్ను చంపాలనుకున్నాను. ఏం లాభం, ఈ చక్రం నువ్వు తప్ప ఎవరు ఎత్తలేరు. అయితేనే చక్రాన్ని ఇంట్లో పెట్టిరా అని ఎప్పుడో ఒకప్పుడు నిన్ను విడిగా యుద్ధానికి పిలిచి నా బ్రహ్మశరణ్ నీ మీద వేసి నిన్ను చంపుతా, నిన్ను అర్జునుడో చంపకపోతే నేను గురువు గారి కొడుకుని కాదు అని నా దగ్గర తొడగొట్టి సవాలు చేశాడు. నేను నవ్వుకుని చూద్దాంలే అంతవరకు వస్తే అని, ఎంతైనా గురువుగారి పుత్రుడు కదా అని అతనికి కొన్ని ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు ఇస్తే అవన్నీ చక్కగా పుచ్చుకుని ఇంటికి పోయాడు. అంతటి నీచుడు అశ్వత్థామ. అటువంటి వాడు ఇప్పుడు ఈ భీముడు వెడితే తన దగ్గరున్న ఆ బ్రహ్మశరం అనే అస్త్రాన్ని తండ్రికి ఇచ్చిన మాట తప్పి టక్కన భీముడి మీద వేస్తాడు. ఆ అస్త్రానికి విరుగుడు ఈ అర్జునుడి దగ్గర బ్రహ్మశరం అనేది తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ భీముడి మీద వాడు అస్త్రం వేసి భీముడిని చంపేలోపు మనం అక్కడికి వెడదాం అని చక 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 సారథి దారుక ఏది రథం పట్టుకురా అంటే, సారథి శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే 4 గుర్రములు పూంచిన కృష్ణుడి యొక్క రథం తెచ్చాడు. దానికి గరుడధ్వజం రెపరెపలాడుతోంది. దాంట్లో మళ్ళీ తాను యథాప్రకారం తొట్లో కూర్చుని, అర్జున ధర్మరాజా మీరిద్దరు ఎక్కడన్నట్ట, ధర్మరాజుని అర్జునుడిని ఎక్కించుకుని తాను కలిసి ఈ ముగ్గురు మహావేగంగా రథం తోలుకుంటూ భీముడి దగ్గరికి వెళ్ళిపోయారు. భీమ ఆగంటే భీముడు ఆక్కుండా ముందుగా వెళ్ళిపోయాడు అశ్వత్థామ దగ్గరికి. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం.